ప్రియ సోదరీ సోదరులారా, మన వాక్య పాఠ్య భాగం మార్కు సువార్త 9వ అధ్యాయం ఏకాగ్రతతో వినండి. అంతమును ఎదుర్కోవలసిన అవసరం, యేసు చేసిన హెచ్చరికలు, యేసు తన జీవితంలోని చివరి ఘడియలను సూచిస్తూ అన్న మాటలు. వారక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెడుతున్నారు. అది ఎవరికీ తెలియటం ఆయనకిష్టం లేదు. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధిస్తూ, మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారాయన్ను చంపుతారు, చంపబడిన 3 దినాలకు ఆయన లేస్తాడు అని వారికి చెప్పాడు. వారా మాట గ్రహించలేదు గాని ఆయన్ను అడగటానికి భయపడ్డారు. శ్రోతలు, యేసు తన మరణ పునరుత్థానములను కలిపి జంట సంఘటనలుగా పేర్కొంటాడు. ఉత్తరాన ఉన్న యేసు దక్షిణాదికి యెరూషలేముకు వస్తున్నాడు. అది అపాయకరమైన సమయం. శిలువ ఆయన కోసం కనిపెట్టుకొని ఉంది. జనసమూహముల నుండి ఆయన ప్రత్యేకంగా ఉండగోరాడు. తన శిష్యులు తాను పొందబోయే శిలువ మరణ పరమార్థాన్ని గ్రహించాలని ఆయన కోరిక. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో కూడా ప్రభువు ఇదే మాట అన్నాడు. మనుష్యకుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షించబడి చంపబడి 3 దినాలైన తరువాత లేవడం అగత్యం. గాని ఈసారి మనుష్యుల చేతికి మనుష్యకుమారుడు అప్పగించబడతాడు అన్నాడు. ఇస్కరియోతు యూదాను గురించే ప్రభు పరోక్షంగా ఈ మాట అన్నాడు. చనిపోయి తిరిగి లేస్తాడు అంటే ఆ మాట శిష్యులకు అర్థం కావటం లేదు. శిష్యులకు కొంతవరకే తెలుసు. ఆ మీదట ఏదీ తెలుసుకోవడానికి వారికి భయమేస్తుంది. మానవ బలహీనత ఇలాగే ఉంటుంది. తమకు అనుకూలమైనంతవరకే శ్రద్ధగా వింటారు, ఆ పైన వినరు. 32 నుండి 35వ వచనం వరకు అభివృద్ధి కామన ఎలాంటిదో చెప్పబడింది. అంతట వారు కపెర్నహూముకు వచ్చారు. వారు ఎవరు గొప్ప అంటూ మార్గమున ఒకరితో ఒకరు వాదించుకున్నారు. గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు ప్రశ్నించాడు, మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదిస్తున్నారు? వారు ఊరుకున్నారు. అప్పుడు ఆయన కూర్చుండి 12 గురిని పిలిచి చెప్పాడు, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడు అందరిలో కడపటివాడు, అందరికి పరిచారకుడు అయి ఉండాలి. గొప్పతనానికి నాయకత్వానికి యేసు కొత్త నిర్వచనం నేర్పాడు. యేసు రాజ్యమంటే ఏమిటో వారికి అర్థం కావటం లేదు. తాము అందులో ముఖ్యమంత్రులమవుతాము అనుకుంటున్నారు. యేసురాజు శిలువ మీద చనిపోతాడనే ఆలోచనే వారి గుండెలను వ్రయ్యలు చేస్తుంది. ఏమిటి మీరు దారిలో చర్చించుకుంటున్నారు అని అడిగితే వారు కిమ్మనకుండా ఉండిపోయారు. అంటే వారు తప్పు చేసినట్లు గుర్తించారు. సిగ్గుపడి నోళ్లు మూసుకున్నారు. ఆయన నిలదీసి అడిగేసరికి వారు అవాక్కైపోయారు. యేసుకు మన ఆలోచనలు చదివే సామర్థ్యముంది. ఆయనకు మానవుడి ఆంతర్యం మరుగైంది కాదు. ఆయన అంతా వినగలడు, చూడగలడు. యేసు కూర్చుండి బోధించాడు. రబ్బీలు కూర్చుంటారు, ఉపదేశిస్తారు. ఆయన ఉపదేశమిదే, నీవు గొప్పవాడవు, నాయకుడివి, ప్రథముడివి, ప్రముఖుడివి కావాలంటే నీవు సేవకుడివి అయి ఉండాలి. అధికారాన్ని కోరడం తప్పుగాదు గాని అర్హత నీకుండాలి. పరిచార వాంఛ లేని అధికార వాంఛ యేసు దృష్టిలో అయోగ్యత, అనర్హత. నీకున్న వ్యక్తిగత తలాంతులు, వరములు సేవలో వినియోగం కావాలి. నీవు అందరికీ సేవకుడివై ఉండాలి. దేవుడు నిన్ను ఏ పదవిలో ఉంచితే అందులోనే ఉండి నమ్మకమైన సేవ చెయ్యాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుడు నిన్ను హెచ్చించకముందే నీవు రెచ్చిపోతే దేవుడు నిన్ను కిందికి పడలాగాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇతరులకు ఇష్టపూర్వకంగా ప్రథమస్థానమిచ్చి తమను తగ్గించుకొని గొప్పవారైన వ్యక్తులు చరిత్రలో మనకు మరపురాని ఘనులు. యేసు నాయకత్వ లక్షణమేదో శిష్యులకు నేర్పాడు. ఇది వారికి గొప్ప పాఠం. 36-37 వచనాలలో ప్రభువు ఈ శిష్యులకు సేవాదర్శనాన్ని ఎత్తిచూపుతున్నాడు. ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని అన్నాడు, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకణ్ణి నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునేవాడు నన్నుగాక నన్ను పంపిన వాణ్ణి చేర్చుకుంటాడు. యేసు ఒక చిన్న పిల్లాడిని ఘనపరుస్తున్నాడు. సాధారణంగా చిన్నపిల్లలకు గుర్తింపు ఉండదు. పిల్లలు మనకిచ్చేది ఏదీ ఉండదు, మనమే వారికేదైనా ఇవ్వాలి. మనమే పిల్లలకు సాయం చెయ్యాలి. అలాగే నిస్సహాయులను అల్పులను చేర్చుకొని వారికి సాయం చేస్తే ప్రభువుకు సేవ చేసినట్లే. చిన్న శిశువు నిస్సహాయులకు ప్రతినిధి. అలాంటి వారికి మనం పరిచర్య చేయాలి. సహజంగా మనం మనకు సాయం చేసేవారితోనే సహవాసం చేయగోరుతాము. సహాయాన్ని మన నుండి కోరేవారిని దూరంగా ఉంచుతాము. అయితే యేసు ఎవరికోసం వచ్చాడు? బీదల కొరకు, దుఃఖితుల కొరకు, హింసించబడేవారి కొరకు ఆయన వచ్చాడు. వారితో తనను తాను సంయుక్తపరచుకున్నాడు. అలాంటి వారికి మనం పరిచర్య చేస్తే ఆయనకు చేసినట్లే. మత్తయి సువార్త 25:40 ప్రభువు ఇదే మాట అన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు గనుక నాకు చేసినట్లే. మార్కు సువార్త 9:38-40 సహనంలో మనం నేర్చుకోదగిన పాఠం ఉందని ప్రభువు చెబుతున్నాడు. అంతటా యోహాను అన్నాడు, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టడము చూచాము, వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచాము. అందుకు యేసు అన్నాడు, వానిని ఆటంకపరచకండి. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. యేసు యోహాను వైఖరిని ఖండిస్తున్నాడు. యేసు నామమున అన్ని శాఖల వారు ఒకరిని ఒకరు సహించుకోవాలి గాని ఆటంకపరచకూడదు. అయితే యేసు నామ ఘనత నిమిత్తమై కాకుండా యేసు పేరు మాత్రం వాడి తమ స్వార్థం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడేవారు కొందరున్నారు. జాగ్రత్త. ఎవడో ఒకడు యేసు పేరట దయ్యాలను వెళ్లగొడుతున్నాడు. యేసు నామమున దయ్యాలు పారిపోతున్నాయి. అయితే ఆ వ్యక్తి యేసు శిష్య బృందానికి చెందినవాడు కాడు. యేసు నామమున సేవ చేసే వ్యక్తి ఎవడూ యేసుకు శత్రువు కాడు. అతడు ఏ శాఖ ద్వారా పనిచేసినా పర్వాలేదు. యోహానుకు కొంచెం సహనం అవసరం. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. క్రైస్తవ సమైక్యతా సూత్రాన్ని ప్రభువు ఇక్కడ ఉపదేశించాడు. నీకు అర్థం కాని విషయాలను దూషించవద్దు, ఆటంకపరచవద్దు. మనుషులు అనేక విధాలుగా అనేక పాపాల నుండి రక్షించబడతారు. గాని రక్షకుడు ఒక్కడే. సర్వసత్యం దిశగా మనమందరము నడిపించబడుతున్నాము. ఒకరినొకరము ఎందుకు ఆటంకపరచాలి? ముఖ్యమైన ప్రాతిపదిక సత్యంలో అందరము ఏకీభవిస్తాము. సాధారణ వివరణలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. అయితే అన్ని విషయాలలో ప్రేమ ఉండదు.